హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది, కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ, ప్రతి భారాన్నీ, మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. మన విశ్వాసానికి కర్త, దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు, దాని అవమానాన్ని లెక్క చెయ్యలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడివైపును కూర్చున్నాడు. మీరు అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయన గుచ్చి ఆలోచించండి. మీరు ఇంతవరకు రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చెయ్యలేదు. కుమారుడుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరిచిపోయారు. నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరిచేసినప్పుడు నిరుత్సాహపడవద్దు. ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానం లాంటి వారన్నమాట. ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? మన తండ్రులు వాళ్ళకు సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోవడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు. అయితే ప్రతి క్రమశిక్షణ ప్రస్తుతం మనకు బాధకరంగానే ఉంటుంది, కాని సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సడలిపోయిన మీ చేతులను పైకెత్తండి, బలహీనంగా మారిన మోకాలను తిరిగి బలపరచండి. మీ కుంటికాలు బెనకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి. అందరితో శాంతికరమైన సంబంధాలు, పరిశుద్ధత కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. దేవుని కృప నుండి మీలో ఎవరూ తప్పిపోకుండా జాగ్రత్త పడండి. అలాగే సమస్యలు కలిగించి అనేక మందిని కలుషితం చేసే చేదు అనే వేరు మీలో మొలవకుండా జాగ్రత్త పడండి. లైంగిక అవినీతిని సాగించే వారుగాని ఒక్కపూట భోజనం కోసం తన జన్మ హక్కును అమ్మివేసుకున్న ఏసావు లాంటి దైవభీతి లేనివాడు కాని మీలో లేకుండా జాగ్రత్త పడండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు అతనికి దక్కింది తిరస్కారమే. ఎందుకంటే అతడు కన్నీళ్లతో శ్రద్ధగా వెదికినా పశ్చాత్తాపం పొందే అవకాశం అతనికి దొరకలేదని మీకు తెలుసు. చేతితో తాకగలిగే పర్వతం దగ్గరకో, మండుతో ఉండే కొండ దగ్గరకో, అంధకారం దగ్గరకో, విషాదం దగ్గరకో, లేదా ఒక తుఫాను దగ్గరకో మీరు రాలేదు. బాకా శబ్దానికి మీరు రాలేదు. విన్నవారు ఇక తమకు ఏ మాట చెప్పవద్దని ఏ స్వరం గురించి బ్రతిమాలుకున్నారో అది పలికిన మాటలకు మీరు రాలేదు. ఎందుకంటే వారు విన్న ఆజ్ఞకు వారు తట్టుకోలేకపోయారు. ఆ పర్వతాన్ని ఒక జంతువు తాకినా సరే దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి అన్నదే ఆ ఆజ్ఞ. భీకరమైన ఆ దృశ్యాన్ని చూసిన మోషే నేను ఎంతో భయపడి వణుకుతున్నాను అన్నాడు. మీరు అలాంటి వాటికి రాలేదు. ఇప్పుడు మీరు సియోను పర్వతం దగ్గరకు, సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకు, అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకు, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకు వచ్చారు. పరలోకంలో నమోదు అయిన జ్యేష్ఠుల సమాజం దగ్గరకు, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు, సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు. ఇంకా కొత్త ఒప్పందానికి మధ్యవర్తిగా ఉన్న యేసు దగ్గరకు, హేబేలు రక్తము కంటే మెరుగైన వాటిని తెలియజేసే చిలకరించిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు. మీతో మాట్లాడేవాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే పరలోకము నుండి హెచ్చరించే వాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం? ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కాని ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు, మరోసారి నేను భూమిని మాత్రమే కాదు ఆకాశాన్ని కూడా కదిలిస్తాను. మరోసారి అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలే వాటిని, అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది. కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో విస్మయంతో ఆయనను ఆరాధించుదాం, ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.